Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బల్లార విచిత్రం కార్యక్రమం నవంబర్ 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బల్లార విచిత్రం కార్యక్రమానికి. సో యాక్చువల్లీ నేను ఎన్నో చెప్దాం అనుకున్నాను, నాకు బాగా నవ్వు కూడా వస్తుంది మ్యూజికల్ చైర్స్ చూస్తుంటే మహారాష్ట్రలో. ఎనీహౌ, దాని గురించి రేపు మాట్లాడుకుందాము. యాజ్ ఆఫ్ నవ్ మటుకు నేను సుప్రీంకోర్టు చాలా అసలు సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చేస్తూ ఉండింది కదా, దాంట్లో ఒకటి ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి, దాని గురించి ప్రముఖ న్యాయ సలహాదారులు మాడభూషి శ్రీధర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. అంటే సుప్రీంకోర్టులో సమాచార హక్కు చట్టం పనిచేస్తుందా, లేకపోతే సమున్నత న్యాయస్థానం ఆర్టీఐకి అతీతమా, ఆర్ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది కనుక సమాచారం ఇవ్వాల్సిన పని అసలు ఉన్నదా లేదా. ఎందుకంటే సుప్రీంకోర్ట్ ఈజ్ ద అల్టిమేట్, అవునా కాదా? ఒకవేళ కాదు మాకు నచ్చలేదు అనుకుంటే మళ్ళీ ఇంకోసారి కేసు వేసుకోవచ్చేమో కానీ అసలు అదే అల్టిమేట్ కదా, ఇంకా దానికి మించి ఇంకేం ఉండదు. సో ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి రావాలా వద్దా అనే అంశం మీద సుప్రీంకోర్టుకి సందేహాలు వచ్చినాయి. సాధారణంగా మనకి ఏదైనా ఒక డౌట్ వచ్చిందనుకోండి మనం ఏం చేస్తాము, అంటే మిలేనియల్స్ అనుకోండి గూగుల్లో వెతుకుతారు, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అనుకోండి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరినన్నా అడుగుతారు, కొంచెం పెద్దవాళ్ళని బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడుగుతారు. ఇవేవి కాదనుకుంటే వీళ్ళు తెలుసుకోవడానికి ఏదో ఒక పుస్తకమో ఇంకోటో రిఫర్ చేస్తారు. అలాగ చూసుకుంటే సుప్రీంకోర్టుకి సంబంధించిన అంశాలు, సుప్రీంకోర్టు సరిగ్గా పనిచేస్తుందా లేదా అనే విషయం కానీ, సుప్రీంకోర్టుకి సంబంధించిన ఎటువంటి ఒక డౌట్ కానీ ఉంటే దాన్ని తీర్చుకోవడానికి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆర్టీఐ యాక్ట్కి సంబంధించి సుప్రీంకోర్టు సరిగ్గా పనిచేస్తుందా లేదా అనే విషయం మీద సుప్రీంకోర్టులోనే కేసు వేశారు, అంటే అప్పీల్ చేశారు. ఇది ఎలా ఉందంటే నా మీద నాకు డౌట్ వస్తుంది అని చెప్పి నన్ను నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నట్టు అనమాట. అఫ్కోర్స్ ఇది ఒక విధంగా కరెక్టే, కరెక్టే అంటే ఎలా అంటే కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఏదో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేయడమో లేకపోతే నేనే అల్టిమేట్ మళ్ళీ నాకేంటి ఇంకో క్రాస్ చెక్ అని అనుకోవడమో ఇట్లాంటివి లేకుండా, ఓకే నాకు కూడా ఒక క్రాస్ చెక్ అనేది కావాలి, నన్ను కూడా ఎవరో ఒకళ్ళు గమనిస్తున్నారు, నా గురించి అడిగే హక్కు ఉంది, నేనేమైనా తప్పు చేస్తున్నానా లేదా అని తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనే విషయం కనుక తెలిస్తే అది చాలా కరెక్ట్. సో వాటిని తీర్చుకోవడానికి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంది. సుప్రీంకోర్టు తన కోర్టులోనే కేసు వేసుకోవడం అనేది ఇది మేబీ ఫస్ట్ టైం కావచ్చు, బట్ ఇది ఒక స్పెషల్ సిచ్యువేషన్. సాధారణంగా ఏంటంటే సుప్రీంకోర్టు స్వయంగా కేసు వేసి తనే తీర్పు చెప్పడం ఏంటి అసలు, ఇది అంటే దాన్ని అదే నమ్ముకోకపోతే ఇంకా మనం ఎందుకు నమ్మాలి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం కదా, తన కేసులో తానే తీర్పు చెప్పకూడదు అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది కదా అనేటటువంటి విమర్శలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక జడ్జ్ వాది ప్రతివాది, ఇది ఒక ఫార్మాట్. అంటే ఇప్పుడు సపోజ్ వాది తన వాదన వినిపిస్తాడు, ప్రతివాది దానికి కౌంటర్ అటాక్ చేస్తాడు, వీళ్ళిద్దరి వాదనలు విన్న తర్వాత ఎందులో న్యాయం ఉన్నది అనే విషయం మీద బాగా దీర్ఘంగా ఆలోచించి జడ్జి తన తీర్పును చెప్తాడు. ఇక్కడ జడ్జి తీర్పు మీద ఆర్ ఒక తీర్పు మీద, ఇదే అల్టిమేట్ తీర్పు, జడ్జే అల్టిమేట్ కదా ఏ కోర్టుకైనా, ఆ అల్టిమేట్ తీర్పును సవాలు చేస్తూ ఆ జడ్జే తన మీద తానే అప్పీల్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఇది అట్లా ఉంటుందన్నమాట. మరి అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే, మరి వాదనలు వాదించే వాళ్ళు లాయర్లు కొంచెం గొంతుని కంగుమనేటట్టు వినిపిస్తారు కదా, నేను అలా చెప్దాము అన్న ఉద్దేశంలో కొంచెం ఆవేశంగా మాట్లాడేసరికి గొంతు అలా పోయిందనమాట. నాలాంటి వాళ్ళు లాయర్ ప్రొఫెషన్కి అస్సలు పనికిరారు కదా, ఐనో. సరే ఇంతకీ మరి ఇట్లాంటి ఒక సమస్యకి పరిష్కారం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను సమాచార హక్కు చట్టం కిందకు వస్తానా రానా, వస్తే అందరిలాగానే నాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయా అనే విషయం మీద నేనే చెప్పాలి కదా అన్న స్వతంత్ర లక్షణాన్ని నిలబెట్టుకోవడానికి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. దిస్ ఈజ్ ప్రిసైజ్లీ వాట్ ఐ వాంట్ టు సే. సో నేను తప్పు చేస్తున్నానా లేదా అనేది నన్ను నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి ఇదొక అవకాశం అని అనుకున్నారు వాళ్ళు. అందుకనే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చే తన పాత్రని తానే నిర్ణయించుకోవడమే కాకుండా న్యాయ వ్యవస్థలో అన్ని ప్రభుత్వ సంస్థల్లో సమాచార అధికారులు ఎంత సమాచారం ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అని వివరించేటటువంటి కొన్ని నిర్దేశ సూత్రాలను రూపొందించడానికి ఈ విధమైనటువంటి తీర్పు మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పుడు గమనిస్తే పార్లమెంట్ 2005లో రూపొందించిన సమాచార చట్టానికి సుప్రీంకోర్టు ఈ విధంగా అర్థాన్ని అన్వయిస్తూ ఒక వినూత్న సమాచార హక్కు చట్టాన్ని అనుబంధంగా ప్రకటించింది. రాజ్యాంగ అధికరణ 141 కింద సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పూర్వ న్యాయ నిర్ణయం హోదాలో శాసనంగా దేశమంతటికీ వర్తిస్తుంది. కనుక సుప్రీంకోర్టు తీర్పు ఇంకొక ఆర్టీఐ చట్టాన్ని చేసింది. పార్లమెంట్తో పాటు తనకి సమమైన సార్వభౌమాధికారం ఉంది కనుక సుప్రీంకోర్టు తీర్పు తీర్పు రూపంలో ఉన్నటువంటి శాసనాన్ని చేసింది. అది ఈ తీర్పు విశేషం. మరి దీంట్లో అసలు ఏవే వస్తాయి ఆ పరిధిలోకి, అసలు ఏ విధంగా అంటే ఇప్పుడు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా అని చెప్పి ఏ ఇన్ఫర్మేషన్ పెడితే ఆ ఇన్ఫర్మేషన్ అడగలేము. దానికి అంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పుడు అడిగారు కదా అని చెప్పి డిఫెన్స్లోకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ విషయాలు కానీ లేకపోతే ఏదైనా ఒక సెక్యూరిటీస్కి సంబంధించిన అంటే దేశ భద్రతకి ముప్పు కలిగించే విషయం కావచ్చు, లేదు దేశ ఆర్థిక వనరులు కానీ లేకపోతే ఆర్థికంగా దేశాన్ని దెబ్బతీసే విధంగా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటివి ఏవి ఇవ్వరు, ఇవ్వకూడదు కూడాను. ఏదో సామెత చెప్పినట్టు హక్కు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది అడగలేరు కదా, హక్కుతో పాటే బాధ్యత కూడా ఉంటుంది. సో మన దేశానికి సంబంధించినటువంటి మంచి డెవలప్మెంట్ కావచ్చు లేదా మన దేశ సెక్యూరిటీ కావచ్చు, భద్రత కావచ్చు, వీటన్నిటికీ ముప్పు వాటి లేదు, ఏదైనా సరే ఎవరూ చెప్పరు. గుర్తెరిగి ఎక్కడే తప్పు జరుగుతోంది ఏంటివన్నీ తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనము విచక్షణగా ఉండాలి. అటు ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా అలాగే ఇస్తారు. దాంట్లో ఒక ఫామ్ ఉంటుంది కదా, ఆర్టీఐ ఫామ్ ఉంటుంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్కి. సో దాంట్లో ఏంటంటే మనకి ఆ ఫామ్ ఇచ్చిన తర్వాత అసలు అది మనం ఎందుకు అడుగుతున్నాం, దానికి ఆ అనుమానానికి ఊతమిచ్చేటటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఏవైనా ఒక ఇన్స్టెన్సెస్ ఏవైనా రాయాలి అక్కడ. నేను ఆల్రెడీ ఈ ఫామ్ నింపి ఉన్నాను అందుకని నాకు తెలుసు. అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్లో మీరు ఇప్పుడు ఇన్నాళ్ళల్లో వాళ్ళు మీకు రిపోర్ట్ ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి, లేదు ఒకవేళ డిలే అయితే కనుక ఎందుకు డిలే అయిందన్న విషయాన్ని వాళ్ళు మీకు చెప్పగలగాలి. అలా చెప్పని పక్షంలో అది వాళ్ళు అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించిన మనం ఏదైతే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తామో దానికి సంబంధించిన ఒక కాపీ పైకి వెళుతుంది. వాళ్ళు ఎవరెవరు ఏ క్వశ్చన్లు అడిగారు ఏంటి ఇవన్నీ నోట్ చేసుకుని దాన్ని బట్టి అవసరమైన మేరకి సమాచారాన్ని అందిస్తారు. దీంట్లో మళ్ళీ లేదు నాకు ఇంత కావాలి అని అంటే కనుక అట్లా ఉండదు. ఎందుకంటే మీరు గమనిస్తే ఎక్కడ యూపీలోనో బీహార్లోనో అండి ఒకసారి కాంట్రాక్టర్ ఎవరో రోడ్డు కాంట్రాక్టర్ ఒక అతను చాలా నిజాయితీగా చేస్తున్నాడు, అతని పై అధికారి ఒక అతను బాగా డబ్బులు తిన్నాడు. ఈ విషయం మీద అతను ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి లొకాలిటీలో ఉన్న జనాలకి చెప్పారనమాట, బాబు ఇది పరిస్థితి, కొంచెం మీరు ఎలాగైనా సరే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అసలు ఎంత డబ్బులు శాంక్షన్ అయినాయి అండ్ ఎంత రిలీజ్ చేశారు అనే విషయం కనుక మీరు కనుక్కుంటే దాన్ని బట్టి నేను ఏమైనా చేయగలను, ఎందుకంటే ఈ రోడ్డు అలా ఊరికినే పై పైన కచ్చా రోడ్డు వేయడము, కరెక్ట్గా వర్షాలు పడంగానే మళ్ళీ పోవడము, ఇలా ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు తిన్నారు కాబట్టి మీరు నాకు మీ అసలు ఇదంటూ ఒకటి ఉన్నదని మీకు తెలుసలేదో నాకు తెలీదు, సో ఇట్లాంటి ఒక యాక్ట్ ఉంది మీరు దయచేసి ఈ పరంగా ముందరికి వెళ్ళండి అని చెప్పాడు. సరే కదా అని చెప్పి వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగారు. పాపం అండి, కరెక్ట్గా 4వ రోజున ఎవరైతే కాంట్రాక్టర్ వీళ్ళకి సలహా ఇచ్చాడో అతను లేడు, మాయమయ్యాడో చనిపోయాడో ఏమయ్యాడో కూడా తెలియదు. ఆ మధ్య ఒకసారి ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది, ఎప్పుడు ఒక 5-6 ఏళ్ళు అయిపోయిందిలే, 5-6 ఏళ్ళ 4 ఏళ్ళ అయింది, అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల ఎంతమంది ప్రాణాలకి ముప్పు వచ్చిందని అట్లా అడిగిన వాళ్ళు కానీ లేకపోతే ఇట్లా అడగచ్చు అని ఎవరైనా సంఘ సంస్కర్తలు కానీ లేకపోతే ఒక ఎన్జిఓ కమ్యూనిటీ లీడర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు ఎంత దెబ్బలు తిన్నారు, అంటే దెబ్బలంటే లిటరల్లీ ఫిజికల్ అబ్యూస్ జరిగింది, కొట్టేశారు, సినిమాల్లో చూపించినట్టే అచ్చు, ట్రాక్టర్తో గుర్తించడాలు, కార్లతో గుర్తించడాలు ఇలాంటివి ఎన్నో జరిగినాయి. కొంతమంది కలెక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఇలాంటి నేపథ్యంలో అంటే మనం అనుకుంటామా ఇట్లా మరి ఇంత ఇదిగా జరుగుతాయా సినిమాటిక్ కానీ, కానీ మనకి బేసిక్గా ఏంటంటే ఏదైనా సరే ఒకటి ఇన్హెరెంట్గా వాళ్ళెవరో అడుగుతారులే, వీళ్ళు అడుగుతారులే, మనకు అసలు ఆఫీస్కి వెళ్ళడానికే టైం సరిపోవట్లేదు, ఏ రోజు అలారం స్నూజ్ చేసి కరెక్ట్గా 10 నిమిషాలు అయిన తర్వాత కానీ మనం లేవము. అలాంటిది ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక ఫామ్ నింపి నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలని ఒకవేళ తొందరగా రాకపోతే ఫాలో అప్ చేసి ఇంత ఓపిక మనకు ఉంటుందా? మన టీఏడిఏ బిల్స్ మనం క్లెయిమ్ చేసుకోవడానికే చాలా చాలా ఏళ్ళు పూళ్ళు పడతాయి కదా. అలాంటిది ఒక ఇన్ఫర్మేషన్, ఒక సమాజానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం కనుక్కోవడం అనేది మన వరం, మన అసలు మన తరం కాదు, మన వల్ల కాదు, తరము వల్ల ఈ రెండు జంబులై వరం అని వచ్చేసింది. సో అంటే ఆవేశం ఎక్కువైపోతుంది నాకు. అదే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నేను ఈ ఆర్టీఐ ఫామ్ నింపుతున్నప్పుడు నేను అడిగాను అనమాట మా చుట్టుపక్కల వాళ్ళని కూడాను, ఒకసారి మీరు కూడా వస్తే మనము దీన్ని నింపి ఫలానా ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, అది అందరికీ అవసరం, నాకంటే నా సొంతంగా ఏం కాదు కదా. సో ఈ ఫండ్స్ అసలు ఏమైనాయి, అసలు ఇది ఏం జరుగుతోంది అని ఎవ్వరు, అబ్బాయి ఎవరు వస్తారండి, వాళ్ళు ఇస్తారా పెడతారా, నిజంగా ఇచ్చినా అన్ని రాంగ్ లెక్కలే ఇస్తారు ఇలా అన్నారు. తీరా తర్వాత తెలిసింది ఏంటంటే లేదు, వాళ్ళు రైట్ లెక్కలే ఇచ్చారు, అందులో కొంచెం ఫ్రాడ్ కూడా జరిగింది. ఆ విషయం మీద ఎవరైతే ఆ పంచాయత్ పర్సన్ ఉన్నాడో అతన్ని తీసేశారు, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ అందరికీ భయం అనమాట, తీరా తెలిస్తే రేపు పొద్దున పరిస్థితి ఏంటి అది ఇది అని చెప్పి. భయం అనేది మనిషిని ఎంతలా అసలు, అంటే కొంతమందికి భయము, కొంతమందికి లేజినెస్, కొంతమందికి నెగ్లిజెన్స్, ఈ లెథర్జిక్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో ఇది నిజంగా ఇట్ ఈస్ క్రీపింగ్ ఇన్ సో వెల్ ఇన్ అవర్ లైఫ్స్. ఇంకా ఏం చెప్పలేము దాని గురించి. కాబట్టి మనకి ఏదైనా ఒక విషయం తెలియాలి అని అంటే మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి. కానీ అన్నిట్లో ఈ ఇది ఉండదు కదా. కానీ ఇప్పుడు భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టే అలా తన మీద తానే కేసు వేసుకుని, ఐ మీన్ అప్పీల్ చేసుకుని ఇలా చేస్తే బాగుంటుంది అని తనకి తానే సజెషన్ ఇచ్చుకోవడం అనేది నిజంగా ఒక అప్రిషియేట్ చేయవలసినటువంటి విషయం. అందుకే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
పాటే పాడుదమా, నాటు వేయుదమా పిల్లగా పాటే. అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కథలే పలికేసి చిన్నారులైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 to 5 వరకు
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో సుప్రీంకోర్టు తన గురించి తానే అప్పీల్ చేసుకుని నేను అసలు ఆర్టీఐ చట్టం కిందకు వస్తే ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఆలోచించిన విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన ముందుకు తానే తెచ్చుకున్న వివాదాంశాలకే పరిమితం కాకుండా సుప్రీంకోర్టు తన విచారణ పరిధిని విస్తృతంగా విస్తరించి మొత్తం అన్ని నియమాలపైన తన అన్వయాన్ని ప్రకటించి ఆర్టీఐని ఈ విధంగానే అమలు చేయాలని మొత్తం ప్రజా సమాచార అధికారుల్ని, ప్రభుత్వాన్ని, అన్నిటికన్నా స్పెషల్లీ సమాచార కమిషన్ని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా శాసించింది అన్నది అందరూ గమనించాల్సినటువంటి విషయం. సో ఇలా సుప్రీంకోర్టు ఇంకొక ఆర్టీఐ చట్టాన్ని రచించింది. ఇందులో మనం బేసిక్గా ఎస్పెషల్లీ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యాయ వ్యవస్థ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందా రాదా అన్న విషయంలో ధర్మాసనం కొత్తగా చెప్పిందేం లేదు. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి కూడా ఆర్టీఐ వర్తిస్తుందా అని ఎవరూ ఇంతవరకు సవాల్ చేయలేదు. పత్రికలు మీడియా అంతా గగ్గోలు చేసినట్టు ఆర్టీఐ సీజేఐకి వర్తిస్తుంది అని చెప్పాల. సీజే కార్యాలయం కూడా న్యాయ వ్యవస్థలో ఒక భాగంగా ఉంది కనుక సీజే మిగతా వేరే న్యాయమూర్తులతో కలిపి ఉన్న వ్యవస్థ న్యాయ వ్యవస్థ అని రాజ్యాంగ అధికరణ 124లో ఉంది కనుక టోటల్ న్యాయ వ్యవస్థ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, సీజే కార్యాలయం సమాచారం ఇవ్వాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ధర్మాసనం వివరించింది. అయితే అసలు అడిగిందేంటి, సుప్రీంకోర్టు ఇచ్చిందేంటి అన్న విషయం మీద అనలైజ్ చేస్తే కనుక ఎంతమంది న్యాయమూర్తులు సీజేకి ఆస్తిపాస్తుల వార్షిక వివరాలు ఇచ్చారు, ఎంతమంది ఇవ్వాల్సి ఉన్నది అని చెప్పి సుభాష్ చంద్ర అగర్వాల్ ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు. సిపిఐఓ అబ్బో ఈ సమాచారం ఇవ్వడమా చాలా కష్టం అని చెప్పి పక్కన పెట్టేసింది, ఇవ్వాల. అయితే ఒక లాయరు చెన్నైలో న్యాయమూర్తులను ప్రభావితం చేసి అనుకూల తీర్పులు పొందే ప్రయత్నం చేస్తున్నారని ఒక పత్రికలో వచ్చిన ఆరోపణ మీద న్యాయ వ్యవస్థలో కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ లెటర్స్ ఎక్సెట్రా అవన్నీ జరిగినాయి, అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవ్వాలి అని ఇంకొక దరఖాస్తులో సుభాష్ చంద్ర కోరారు. ఇక థర్డ్ అప్లికేషన్లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షాని కాదని, ఆయన కన్నా జూనియర్ న్యాయమూర్తులని సుప్రీంకోర్టుకు ఎంపిక చేసిన కొలాజియం వివరాలను ఇవ్వాలని సుభాష్ చంద్ర అడిగారు. ఈ మూడు అప్లికేషన్స్ని చూసిన తర్వాత సిపిఐఓ రిజెక్ట్ చేసింది. ఫస్ట్ అప్పీల్ని అధికారులు కూడా తిరస్కరించారు. సుభాష్ రెండో అప్పీల్ని సమాచార కమిషన్ ముందు దాఖలు చేశారు. ఈ సమాచారం ఇవ్వాల్సిందే అని సమాచార కమిషన్ సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సమాచార కమిషన్ ఆదేశాల మీద రిట్ పిటిషన్ వేస్తూ సుప్రీంకోర్టు ఈ సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని ఢిల్లీ హైకోర్టులో వాదించారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఆ పిటిషన్ని కూడా రిజెక్ట్ చేస్తూ ఈ సమాచారం ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. ఈ విధంగా ఇవ్వాలా వద్దా, ఇవ్వాలా వద్దా అని ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కలాగా స్పందించేసరికి, పైగా ఏంటి అక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టు వాళ్ళు ఢిల్లీ హైకోర్టు పూర్తి స్థాయి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ జస్టిస్ ఏపీ షా, జస్టిస్ విక్రమ్జీత్ సేన్, జస్టిస్ ఎస్ మురళీధర్లతో కూడినటువంటి ధర్మాసనం ఈ సమాచారాన్ని ఇవ్వాలని, అండ్ సుప్రీంకోర్టు ఆన్సరబుల్గా ఉండాలి, అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండాలి రూల్స్ అనేవి అని, దానికి అంటే ఒక ఆన్సరబుల్గా ఉండే విషయం మీద ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చే విషయం మీద, ఆ సుప్రీంకోర్టుకి సంబంధించిన అంటే ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ రూల్స్ ఏమన్నా ఫ్రేమ్ చేసినప్పుడు దానికి మినహాయింపు ఏమి ఉండదు. ఈవెన్ ఇఫ్ సుప్రీంకోర్టు అయినా సరే దానికి లోబడే ఉండాలి తప్ప ఎటువంటి ఒక అంటే కొంచెం దీనికి ఎక్స్క్లూసివ్గా దీనికి ఏమైనా రూల్స్ ఇద్దాము లేకపోతే దీన్ని నుంచి ఎక్స్క్లూడ్ చేద్దాము అన్నట్టు ఉండదు. ఎవ్రీ వన్ ఈజ్ ఆన్సరబుల్ అన్న విధంగా ఉండాలి అని అప్పుడు డిసైడ్ చేశారు. ఐ మీన్ ఒక అభిప్రాయం వచ్చింది. సుప్రీంకోర్టు అధికారులు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవడం ఒక విశేషమైనటువంటి సంఘటన. ఎందుకంటే సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వును నిలిపేసి అప్పీల్ని స్వీకరించి చక్కగా అంటే మనం ఇలా చేస్తే బాగుంటుంది అన్న విషయం మీద, పైగా మెయిన్ ఏంటంటే అనేక సంవత్సరాల పాటు విచారణ చేయలే, ఇది వరకు కూడా ఒకసారి ఇది వచ్చింది, స్టిల్ ఎప్పుడు కూడా దాని గురించి విచారణ ఏం చేయలే. దానిపైన కూడా సుభాష్ చంద్ర ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేశారు. నా కేసు ఏమైంది అని మళ్ళీ అడిగారు. దానికి సంబంధించిన కాగితాలన్నీ సుభాష్ చంద్రకి ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఒకవేళ కొన్నాళ్ల తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ రాలేదు, సే ఒక 15 days to 1 month, అంటే డిపెండింగ్ అపాన్ ది కాన్ఫిడెన్షియాలిటీ ఆర్ ద ఇన్ఫర్మేషన్ దట్ వి ఆస్క్డ్, టైం ఫ్రేమ్ చూసుకుని దాన్ని బట్టి ఎంత లేట్ అవుతూ ఉన్నది, నాకు ఎందుకు నేను అడిగిన సమాచారం ఎందుకు రావట్లేదు అన్న విషయం మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే ఏమైనా ఉంటే యూ కెన్ ఈజీలీ అప్రోచ్ విత్ ఎ సెకండ్ ఫామ్, మళ్ళీ మీరు దాన్ని రీఅపీల్ చేయొచ్చు. ఇలా సుభాష్ చంద్ర చాలా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేసరికి మెయిన్ ఏంటంటే ప్రతి ప్రధాన న్యాయమూర్తి ముందుకి ఇది రావడం, దాని మీద ఆయన సెలవుల తర్వాతే వెయ్యాలి అని ఆదేశించడం, ఆరు త్వరలో రాబోయే కొత్త ప్రధాన న్యాయమూర్తి ముందుకు తీసుకెళ్ళడం రాయడం జరిగిందని ఆ కాగితాల్లో తేలింది. చివరికి 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ అంశాన్ని నివేదించారు. 2010 నుంచి నలుగుతున్నటువంటి ఈ సమస్య మీద ఫైనల్ జడ్జిమెంట్ నవంబర్ 13 వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా పక్షాన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒక తీర్పుని ఇచ్చారు. జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్ విడివిడిగా 2 తీర్పులు రాశారు. అయితే 5 ఏకాభిప్రాయానికి వచ్చారు, రాసింది ఒక్కళ్ళే అయినా కూడా. ఆర్టీఐ కింద న్యాయ వ్యవస్థ సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అన్న అంశం మీద 5 న్యాయమూర్తులది ఒకే అభిప్రాయం. ఇంకా అక్కడ రెండో ఒపీనియన్కి ఛాన్సే లేదు. న్యాయ వ్యవస్థ ఆర్టీఐ చట్టంలో ఉన్నటువంటి పబ్లిక్ అథారిటీ అన్న నిర్వచనం కిందకు వస్తుంది. కానీ ఆ నిర్వచనాన్ని రాజ్యాంగానికి విధ్వంసం కలిగించే విధంగా అన్వయించకూడదు అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒక పబ్లిక్ అథారిటీ అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన సంస్థ అని ఆ నిర్వచనంలో ఉంది. అంటే పార్లమెంట్ ఆర్ ఎనీ సెక్రటేరియట్ ద్వారా ఏర్పాటైనటువంటి సంస్థలు పబ్లిక్ అథారిటీ అనే నిర్వచనంలో అన్వయించడానికి ఏముంటుంది? ఒకవేళ ఉన్నా రాజ్యాంగానికి విధ్వంసకరమైన అన్వయం ఏముంటుంది అనేది అర్థం కావట్లా. న్యాయ వ్యవస్థ కింద సుప్రీంకోర్టుని 124వ అధికరణంలో ప్రస్తావించారు. చీఫ్ జస్టిస్, మిగతా న్యాయమూర్తులు ఈ వ్యవస్థలో భాగమని అందులో ఉంది. వాళ్ళు ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని, మినహాయింపులు, మిగతా నియమ నిబంధనలు ఏమన్నా ఉంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ లోబడి ఇవ్వాల్సి ఉంటుంది అని చట్టంలో ఉంది. దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించడం చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం, రైట్? ఎందుకంటే ఎంతైనా సరే మనకి ఒక చీఫ్ జస్టిస్ అంటే ఒక హైయెస్ట్ లా ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు, అంత సుప్రీం జస్టిస్ కూడాను ఏమో కొన్నిసార్లు ఎప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒకవేళ సమాచారంలో కొంచెం లోపం ఉన్నదేమో మనకు తెలియదు కదా. సో మేము ఏ కేసును ఎలా పరిష్కరించాం, మేము దేన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే విషయం తెలియాలి అని అంటే ఖచ్చితంగా ఇది ఉంటే బాగుంటుంది అని మాకే అనిపించింది, కాబట్టి సెల్ఫ్ అప్పీల్ చేసుకుంటున్నామని వాళ్ళు అంటే ఒక పెద్ద మనసుతో దీన్ని అంగీకరించడం అనేది నిజంగా చాలా ఒక మనము స్వాగతించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నాట్ ఎవ్రీవన్ హ్యావ్ దట్. ఎవరైనా సరే నేను ఒకసారి చెప్పిందే శాసనం అన్నట్టు బాహుబలిలో రమ్యకృష్ణలాగా చెప్పచ్చు, కానీ లేదు ఏమో ఎవరైనా అడిగితే లేదు నేను అల్టిమేట్, ఇంకా నన్ను నువ్వు మళ్ళీ ఎవరు క్వశ్చన్ చేయడానికి అన్నట్టుగా కాకుండా ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఆ రూల్స్ అందరికీ వర్తించాలి, కాబట్టే ఈ విధంగా వీళ్ళు ఒక చర్యని తీసుకున్నారు. దిస్ ఈజ్ రియల్లీ హార్ట్ఫుల్లీ వెల్కమింగ్ థింగ్. సరే, ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, దాని తర్వాత ఇంకా చాలా విషయాలను నేను చెప్తాను.
అందాల నా మొగడు భూమికేమో జానేడు, అడుగేసి చేస్తల కూజస్తున్నా నాకు కోయే. అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అర్థం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చ వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏదన్నా ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే చక్కగా ఇస్తుంది. బట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడి అనుకోండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఎప్పుడూ ఉంటుంది. ఇంతకీ ఈ తీర్పులో సుప్రీంకోర్టు వాళ్ళు సుభాష్ చంద్ర అడిగిన సమాచారం ఇవ్వాలా వద్దా అనే విషయం మాత్రం క్లియర్గా ఏం చెప్పలేదు. ఈ తీర్పు ఆధారంగా ఆయన అభ్యర్థనల్ని ఇంకోసారి పరిశీలించి తమ విచక్షణను వినియోగించి సమాచారం ఇవ్వాలా వద్దా తేల్చుకోవాలి అని సుప్రీంకోర్టు తన సిపిఐఓని ఆదేశించింది. సో అంత అర్జెంటుగా ఇప్పుడు ఏదో మొత్తం ఇంకా చెప్పేశారు కాబట్టి అన్నీ ఓకే ఏదైనా సరే ఇచ్చేస్తాం అన్నట్టయితే లేదు. ప్రతి సెక్షన్ మీద అభిప్రాయాన్ని వివరిస్తూ ఏ సమాచారం ఇవ్వచ్చు, ఏది ఇవ్వకూడదు అనే అంశం మీద ఒక చిన్న మాన్యువల్ లాంటిది ఒకటి రాసి అట్లాంటి ఒక తీర్పుని ఇచ్చారు. అంటే కండిషన్ సప్లై లాగే సేమ్. మళ్ళీ ఆయన ఇంకో 30 రోజుల్లో అంటే 13 డిసెంబర్ వరకు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఇవ్వకపోతే సుభాష్ మళ్ళీ మొదటి అప్పీలు, రెండో అప్పీలు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులకి చట్ట ప్రకారం చేసుకోవచ్చు. సో ఇప్పుడు సుభాష్ చంద్ర గారి వయసు దాదాపు 68 ఏళ్ళు. సమాచారం అడిగిన డేట్ నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు కార్యాలయం వివరాలు ఇవ్వాలో లేదో తెలుసుకోవడానికి మొత్తం 12 ఏళ్ళు పట్టింది. అండ్ పూర్తి సమాచారం రావడానికి ఇంకెంతకాలం పడుతుందనే చెప్పలేం. December 13th అని అన్నారు, కానీ యూ నో హౌ ఇట్ వర్క్స్, రైట్? 3 న్యాయమూర్తులు విడిగా రాసిన 3 తీర్పుల వెనక చాలా పరిశోధన, లోతైనటువంటి పరిశీలన, ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో సూచనలు, జాగ్రత్తలు, ఆంక్షల వివరణలు, పరిమితుల మీద విశ్లేషణలు, అసలు సమాచారం అంటే ఏంటి, ఎంతవరకు ఒక సమాచారాన్ని ఇవ్వచ్చు, ఏ సమాచారం ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వకూడదు అనే వివరాలు 250 పేజీల్లో న్యాయమూర్తులు వివరించారు. సిపిఐఓ చాలా జాగ్రత్తగా పరిశీలించాలని హెచ్చరిక కూడా చేశారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన, అవి జస్ట్ అలా ఒక ఏమంటారు వాటిని ఒక ఫ్లో చార్ట్కి సంబంధించిన ఒక సైన్స్ లాంటివి అంతే, సంపూర్ణమైనటువంటి చిట్టా కాదు అని కూడా ఒక వివరణని ఇచ్చారు. సో ఈ విధంగా చూసుకుంటే టోటల్గా ఇంకా మనకి ఓ అసలు ఇంకా హక్కు వచ్చేసింది, ఇంకా మనం ఏదంటారో అడగచ్చు, ఇంకా మనకి తిరుగులేదని అనుకోవడానికైతే లేదు. ఓకే, ప్రజా ప్రయోజనం అనే ఒక విశాల దృక్పథాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రజా శ్రేయస్సు మాత్రమే సమాచారం ఇవ్వాలా వద్దా తేల్చడానికి వినియోగించాలి అని చెప్పారు. సో ఏదన్నా అడగంగానే అర్జెంటుగా ఇచ్చేస్తారనేది కాదు అక్కడ. విషయం ఏంటంటే దీనివల్ల ఈ సమాచారం ఇవ్వడం వల్ల ప్రజలకి ఎంత మేలు చేకూరుతుంది, లేదు అసలు ఇది ప్రజలకు అవసరం లేదు, ఇది ఒక అంటే ఒక స్వార్థపూరితంగా నాకు తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నదా, లేదు సమాజానికి శ్రేయస్సుకి సంబంధించిన విషయమా, లేదు సంఘానికి ఏదైనా ఒక కులపరంగా కానీ మతపరంగా కానీ లేకపోతే ఇంకెటువంటివైనా సరే గొడవలు జరిగేటటువంటి కారణమవుతుందా, అట్లాంటి హేతువైనవైతే గనక అసలు అవి ఇవ్వనే ఇవ్వకూడదు. అలాగే మన ఆర్థిక వ్యవస్థ కానీ లేకపోతే మన భద్రతకి సంబంధించిన విషయాలు కానీ ఇలాంటి వాటిల్లో చాలా 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 గోప్యంగా ఉంచాల్సిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. నో మ్యాటర్ వాళ్ళు చెప్పుండొచ్చు, ఓకే మేము ఇలాగా ఒక సమాచారం అడిగాము, మాకు ఇది చాలా అవసరము అని అనుకుంటే కనుక అవసరమైతే ఎందుకు అవసరం అనే విషయం కూడాను వాళ్ళు కరెక్ట్గా కన్విన్సింగ్గా చెప్పగలగాలి. దానివల్ల ఎటువంటి ఒక మేలు జరగబోతోంది, ఎటువంటి కీడు నుంచి తప్పించుకోబోతున్నారు అన్నీ కూడా చెప్పగలగాలి, అప్పుడే ఇస్తారు. ప్రజా శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని మాత్రమే సమాచారం ఇవ్వాలా వద్దా అనేది తేల్చుకోవచ్చు. అది హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ వాళ్లే. మళ్ళీ మనం ఏదో అడగాల్సింది మనం అడిగేస్తాం, అడిగి చెప్పేవాళ్ళు లోకమని నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి, ఏది అవసరము ఒక వైడ్ రేంజ్ ఆఫ్ థాట్ తోటి ప్రజా ప్రయోజనాన్ని అర్థం చేసుకుని ప్రజా శ్రేయస్సుని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సమాచారాన్ని ఇవ్వాలా వద్దా అనే విషయం మీద వాళ్ళు డిసైడ్ అవుతారు. అండ్ ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఒక మంచి ఏమంటారు బరువైన బలమైన పదం అన్నమాట. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, వచ్చిన దగ్గర నుంచి ఇదిగో ఇలాట ఇందులో ఇంత స్కామ్ జరిగిందట, అసలు ఇది ఇట్లా చేశారట, అసలు ఈ న్యాయ తీర్పు ఇవ్వడంలో అయితే అసలు వాళ్ళకి ఏమాత్రం అసలు ఇంట్రెస్టే లేదంట, కానీ ఇలా ఇచ్చారట, ఇట్లాంటివన్నీ చెప్పారనుకోండి, ఆ కాన్ఫిడెన్షియాలిటీ ఎక్కడి నుంచి ఉంటుంది? ఒకసారి అది బయటికి వచ్చింది అని అంటే ఒక విషయము, అది ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా ఖచ్చితంగా బయటకు వస్తుంది. కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఎప్పుడు నమ్మడానికి మాత్రం ఖచ్చితంగా లేదు. ఈ విషయం మీదే నేను ఒక వెబ్ సిరీస్ చూశాను, ప్రెటీ లిటిల్ లాయర్స్ అని. దాంట్లో ఒక లైన్ ఉంటుంది, టూ కెన్ కీప్ ఎ సీక్రెట్ ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డెడ్. నాకు ఆ లైన్ వినగానే ఒకసారి గుండె జారిపోయింది, బాబాయ్ అని. కానీ అది కరెక్టే, అది ఇద్దరు ఉన్నారనుకోండి ఎవరికి చెప్పొద్దు ఎవరికి చెప్పొద్దు అంటూ 10 మందికి చెప్పేస్తే ఇంకా అర్థమేముంది? సో టూ కెన్ హోల్డ్ ఎ సీక్రెట్ ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డెడ్. అది ఒక్కళ్ళ దగ్గర ఉన్నంత మటుకు మాత్రమే అది సీక్రెట్. అది నోరు దాటి బయటికి వెళ్ళిందా అది భరోసా లేదు. సో గోప్యనీయత, నమ్మిచ్చిన సమాచారం దాచడం, ఎంపిక కాని అభ్యర్థుల పరువు తీయని సమాచారం మాత్రమే ఇవ్వాలని, ఇవి కాకుండా వ్యక్తిగతమైనటువంటి సమాచారం కానీ పూర్తిగా ఇంటి గుట్టు లాంటి సమాచారాన్ని కానీ ఆర్ ఒక ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సమాచారాన్ని కానీ ఇవ్వకూడదు అనే ఈ మూడు పాయింట్స్, ఈ మూడు జాగ్రత్తలు తీర్పులో ఉన్నాయి. ఇక సమాచార న్యాయశాస్త్రంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక మలుపు. సమాచార హక్కు చట్టానికి ఇక ఈ తీర్పు ఆధారంగా అన్వయం చేసి చెప్తూ ఉంటారు, ట్రాన్స్పరెన్సీ పేరుతో న్యాయమూర్తుల స్వతంత్రతను దెబ్బతీయకూడదని. అయితే ఇండివిజువాలిటీ, జవాబుదారీతనం ఈ రెండు చట్టబట్టాలు వేసుకొని సాగేటటువంటి అవకాశం ఉన్నదని న్యాయమూర్తులు చెప్తారు. కాన్ఫిడెన్షియాలిటీని దెబ్బతీయకుండా సమాచారం ఇచ్చే విషయంలో ఆలోచించాలి, ఎందుకంటే అది ఎంతవరకు ఈ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయగలరన్న విషయం గురించి కూడా ఆలోచించాలి. అండ్ హౌ ఫార్ ఈజ్ ఇట్ జెన్యూన్ టు గివ్. ఇప్పుడు ఏదైనా సరే ఇది ఎందుకు ఇవ్వాలి ఈ సమాచారాన్ని అనే విషయం మీద విశ్లేషించి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. ప్రజా ప్రయోజనమే పరమావధిగా భావించి అందుకు అనుగుణంగా ఉంటేనే సమాచారం ఇవ్వాలని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ఇంకా ఎస్పీ గుప్తా కేసులో జస్టిస్ పిఎన్ భగవతి చెప్పినట్టు ఒక బ్యాలెన్స్ తోటి కరెక్ట్గా సమతౌల్యంతో నిష్పత్తి సూత్రంతో పారదర్శకతని పాటించాలి అని చెప్పారు. సమాచార హక్కు చట్టం అమల్లో ఈ తీర్పు ఎలా ఉపయోగపడుతుంది, సమాచార అధికారులు ఎంతమేరకు అర్థం చేసుకుంటారు, అసలు దీన్ని సమాచారం ఇవ్వడానికి వాడుకుంటారా లేక సమాచారం నిరాకరించడానికే వాడుకుంటారా అనేది హోల్ అండ్ సోల్ డిసిషన్ మేకర్ సుప్రీంకోర్టే ఆబ్వియస్లీ. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే మనము సుప్రీంకోర్టు తన మీద తానే అప్పీల్ వేసుకుందాం మనం ఎంత సంతోషపడుతున్నామో, అలాగే రేపు పొద్దున మనం అడిగినటువంటి సమాచారాన్ని ఇచ్చే విషయంలో కూడా హోల్ అండ్ సోల్ డిస్క్రిషన్ దానికే ఉంది కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకుని ఇదిగో మేము ఈ విధంగా సమాచారాన్ని ఇద్దాం అనుకున్నాం కానీ ఇదిగో ఇది ఈ రూల్స్కి వ్యతిరేకంగా ఉంది లేకపోతే ఇదిగో ఈ రూల్స్కి లోబడి మేము దీనికి ఇవ్వలేము ఆర్ దీనికి ఇవ్వగలము అని ఏదైనా సరే డిపెండింగ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ గివ్ వి సీక్ దే గివ్ దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, నిజంగానే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్, రైట్? మరి ఆ వెల్త్ని మనం ఎంత బాగా కాపాడుతాము, ఆ కాన్ఫిడెన్షియాలిటీ మనం ఎంత మెయింటైన్ చేస్తాము అన్న దాన్ని బట్టే మన రైట్ కూడాను మనము అడగడానికి వీలుంటుంది. అండ్ యూ ఆల్వేస్ నో ఎవ్రీ రైట్ కమ్స్ విత్ అ రెస్పాన్సిబిలిటీ, ఇట్ హ్యాస్ ఎ ప్రైస్ ట్యాగ్. దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ ట్రాన్స్పరెన్సీని దృష్టిలో పెట్టుకుని, ఆ కాన్ఫిడెన్షియాలిటీని దృష్టిలో పెట్టుకుని, ఆ ప్రజా శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని మనం ఏదైనా సరే అడగాల్సి ఉంటుంది. ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం. నవంబర్ 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
మా కోదండ రాముని గుండెల్లో దాచిన వస్తున్నవే బండ ముత్తారమా,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. మధ్యన దేవుని బండ మేమంతా జారేది జారుడు బండ,
మేమంతా జారేది జారుడు బండ,
కట్ట కింద ఊడల మరిసెట్టు ఉయ్యాల లూగేది ఒళ్ళు మరిసేటట్టు,
ఉయ్యాల లూగేది ఒళ్ళు మరిసేటట్టు,
మత్తడి గుళ్ళల్ల మునిగి తేలేది,
మత్తడి గుళ్ళల్ల మునిగి తేలేది,
పెద్ద తూము కాడ ఈత కొట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. దొరగారి గడి గోడ ఎక్కి దునికేది, దూరా జాంపండ్లన్నీ దొంగిలించేది,
దూరా జాంపండ్లన్నీ దొంగిలించేది,
రేగు వండ్లకు పోయి రాళ్ళత కొడితే బక్కరామక్కచ్చి బూతులు దిట్టేది,
బక్కరామక్కచ్చి బూతులు దిట్టేది,
ఈత పండ్లకేమో అందరం పోయేది,
ఈత పండ్లకేమో అందరం పోయేది,
తాటి పండ్లను చేసి తవ్వంతా ఆడేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
హే హే హే.
పొసకట్టకు కోతి కొమ్మ ఆడేది, తేనె పట్టును తీసి పిండి తాగేది,
తేనె పట్టును తీసి పిండి తాగేది,
జాజిరి పాటలు జోరుగా వాడేది, జాము రాత్రి దాకా మేము ఆడేది,
జాము రాత్రి దాకా మేము ఆడేది,
కోసమ్మ గుడి కాడ పొర్లు దండం పెట్టి,
కోసమ్మ గుడి కాడ పొర్లు దండం పెట్టి,
కోన మండిన బువ్వ మొక్కి తినేది,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. ఏడాదికోసారి వచ్చేది జాతర, ఎక్కడున్నా గాని వస్తాను ముందరా,
ఎక్కడున్నా గాని వస్తాను ముందరా,
ఎడ్ల బండ్లనేమో గుడిసిట్టి దింపేది, గోవింద నామాలు మేమంతా వాడేది,
గోవింద నామాలు మేమంతా వాడేది,
శ్రీరామచంద్రుణ్ణి కొలిసి మొక్కేది,
శ్రీరామచంద్రుణ్ణి కొలిసి మొక్కేది,
ప్రేమానురాగాలు పంచి పెట్టేది,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. పండుకు అసైదులాని అలై బలై తీసి అలుముకునేది,
అలై బలై తీసి అలుముకునేది,
శివరాత్రి నాడు శివ శివ అనుకుంటా రాజన్న గుడి కాడ రాత్రంతా ఉండేది,
రాజన్న గుడి కాడ రాత్రంతా ఉండేది,
సైకిళ్లతోని పరుగులు పెట్టేది,
సైకిళ్లతోని పరుగులు పెట్టేది,
ఇసుకతోని బొమ్మ ఇండ్లు కట్టేది,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. వానలు రాక కాలం వెళ్ళిపోతే కప్పతల్లాటలు కలిసి ఆడేది,
కప్పతల్లాటలు కలిసి ఆడేది,
పాటకు వానమ్మ పరవశించిపోయి నేల తల్లిని ఒళ్ళంతా దడిపేది,
నేల తల్లిని ఒళ్ళంతా దడిపేది,
మా అమ్మ లచ్చమ్మ బెల్లంబు వండేది, పదివీలాడుకుంటా అందరికి పెట్టేది,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. వెనకాల అడ్డ పెట్టేది, బొడ్డు మల్లె కింద పైసలాడేది,
బొడ్డు మల్లె కింద పైసలాడేది,
పటేన్ల పొలములో పరిగేకు పోయేది, కోమట్ల ఇంటికి పరుగులు పెట్టేది,
కోమట్ల ఇంటికి పరుగులు పెట్టేది,
కాశగట్టితోని బీడీలు తాగేది,
కాశగట్టితోని బీడీలు తాగేది,
కాకి ఎంగిలంటూ ఆశ పెట్టేది,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. రామాయణం మేము రాత్రంతా చూసేది, సీత కష్టాలకు కన్నీళ్లు తీసేది,
సీత కష్టాలకు కన్నీళ్లు తీసేది.
మా తాత మాకేమో నీతులు చెప్పేది, సీత బాయి కాడ ముచ్చట్లు పెట్టేది,
సీత బాయి కాడ ముచ్చట్లు పెట్టేది.
చెరువు నిండుకొని మత్తడి దురుకంగా, తారమంతా మురిసిపోయేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. అక్కలంతా బతుకమ్మ నాడు కొత్త సీరలతో కొరువు తీరేది,
కొత్త సీరలతో కొరువు తీరేది.
అసుకుం బుసుకుం అందరనేది, సత్తు ముద్దాలన్నీ పంచుకునేది,
సత్తు ముద్దాలన్నీ పంచుకునేది.
దసరా పండుగ నాడు దండ కట్టుకొని,
దసరా పండుగ నాడు దండ కట్టుకొని,
జమ్మి వంచుకొని అలుముకునేది.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. బడికి సెలవులు వచ్చినాయంటే వాడకట్టంతా ఆడుకునేది,
వాడకట్టంతా ఆడుకునేది.
మోదుగు చెట్ల మేమంతా తిరిగేది, బంగారు పురుగుల దొరకబట్టేది,
బంగారు పురుగుల దొరకబట్టేది.
కాలువ నీళ్లకు కట్టలేసేది,
కాలువ నీళ్లకు కట్టలేసేది.
మెల్లంగా చేపల దొరకబట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి. అందాల నిడిసి బతుకబోయినా, అందాల పల్లెను విడిచిపోయినా,
అందాల పల్లెను విడిచిపోయినా,
తనువుల ప్రాణం ఉన్నంత వరకు నీ జ్ఞాపకాలే నా పల్లె తల్లి,
నీ జ్ఞాపకాలే నా పల్లె తల్లి.
పొద్దు పడుకునై వస్తానమ్మా,
పొద్దు పడుకునై వస్తానమ్మా,
నీ పొత్తిళ్ళల్లో నిదరోతానమ్మా.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద.
కోదండరాముణ్ణి గుండెల్లో దాచిన, గుర్తుకొస్తున్నవే బండ ముత్తారమా.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను వంద తల్లి.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ.